ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततोऽध्यायमुदीरये नश्च प्रायेष भद्रेषु नित्यं भागवत सेवयां भगवतीर्उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी तत्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनीश्वरी विषवानसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरूप्यस्य कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చదువుతున్నది శ్రీమద్భాగవతం నవమస్కందం అధ్యాయం 20 శ్లోకం 36। అంతర్వత్యాం భ్రాతృపత్న్యాం అంతర్వత్యాం భ్రాతృపత్న్యాం మైథునాయా బృహస్పతిః మైథునాయా బృహస్పతిః ప్రవృత్తో వారితో గర్భం ప్రవృత్తో వారితో గర్భం చత్వా వీర్యముపాసుజంత సత్వా వీర్యముపాసుజత్ ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అంతవత్యాం గర్భవతి భ్రాతృపత్యాం సోదరుని భార్య మైథునాయ సంభోగింపగోరి బృహస్పతి బృహస్పతి ప్రవృత్త ప్రవృత్తుడు కాగా వారిత అట్లు చేయటయందు వారింపబడగా గర్భం గర్భస్థ శిశువు స్వత్వ సపించి వీర్య వీర్యము ఉపాసజత్ విడిచను। దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్ బృహస్పతి తన సోదరుని భార్యయు గర్భవతియు నగు మమత ఎడ ఆకర్షితుడై ఆమెను సంభోగింపగోరెను। గర్భస్థ శిశువు దానిని వారించగా బృహస్పతి వానిని శపించి బలవంతముగా మమత గర్భమున వీర్యమును విడిచెను। భాష్యం భౌతిక జగత్తునందు కామవేగము ఎంత ప్రబలమైనదనగా దేవతల పురోహితుడు పరమ విద్వాంసుడు నగు బృహస్పతి కూడా గర్భవతియగు తన సోదరుని పత్నితో సంభోగింపగోరెను। ఇట్టిది దేవతా సంగమునందైనను జరుగుచున్నతో ఇక మానవ సంగమును కూర్చి వేరుగా చెప్పునదేమున్నది। ప్రబలమగు కామవేగము బృహస్పతి వంటి విద్వాంసునైనను కలతపెట్టగలదు।
ఓమజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశులాశయాం శుష్కురన్మిళితం జేన తస్మై శ్రీగురవే నమః। నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే
ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ವಿದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನೇ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಂ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೇ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಶ್ಚಾತ್ಯತೆ ಶತಾರಿಣೇ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸವಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಅಂತರ್ವ್ಯತ್ಯಾಂ ಭ್ರಾತೃಪತ್ಯಾಂ ಮೈಥುನಾಯ ಬೃಹಸ್ಪತಿ ಪ್ರವೃತ್ತೋ ವಾರಿತೋ ಗರ್ಭಂ ಸ್ವಪ್ರಾವೀರ್ಯ ಉಪಾಕ್ಷಿಜತ್. ಬೃಹಸ್ಪತಿ ತನ್ನ ಸೋದರನಿ ಭಾರ್ಯೆಯು ಗರ್ಭವತಿಯೂ ನಗು ಮಮತೆಯಡ ಆಕರ್ಷಿತೊಡೈ ಆಮೆನು ಸಂಭೋಗಿಂಪಗೋರೆನು. ಗರ್ಭಸ್ಥ ಶಿಶುವು ದಾನಿನಿ ವಾರಿಂಚದ ಬೃಹಸ್ಪತಿ ವಾಣಿನಿ ಶಪಿಂಚಿ ಬಲವಂತಮುಗಾ ಮಮತ ಗರ್ಭಮುನ ವೀರ್ಯಮುನ ವಿಡಿಚನು. ಬೃಹಸ್ಪತಿ ಚಾಲಾ ಗೊಪ್ಪ ಜ್ಞಾನಿ, ದೇವತಲಕು ಗುರುವು ಕೂಡ. ಭಗವಂತುಡು ಗೀತಲೋ చెప్పినట్టుగా మాయా అపహృత జ్ఞాన, మాయ జ్ఞానాన్ని కూడా అపహరిస్తుంది. అందువల్ల కేవల జ్ఞానం అన్నటువంటిది వ్యక్తిని రక్షింపలేదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి మార్గంలో కేవల జ్ఞానం, అందువల్ల ఆదిశంకరుడు కూడా చెప్తాడు జ్ఞానం భక్తి రెండు కలిస్తేనే ముక్తి అంట. మరి భక్తి ఎవరికి? భగవంతునికి చేసే భక్తి. భక్తి అంటే భక్తుడు అంటే ఈ భౌతిక జగత్తు యొక్క ప్రభావానికి భ్రాంతి చెందినటువంటి వారు. రాక్షసుడు భ్రాంతి చెందుతాడు, భక్తుడు భ్రాంతి చెందాడు, అది వ్యత్యాసం. ఇక్కడ భగవంతుడు గీతలో చెప్పినట్టుగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా కామానికి స్థావరాలు అని చెప్పి చెప్తున్నారు. నేత్రాలు ఉన్నాయి, స్థావరం అని ఎందుకన్నారు అంటే అవన్నీ ఇంద్రియ సంబంధం పక్షానే పనిచేస్తాయి, భగవత్ సంబంధం పట్ల పనిచేయి. నేను ఎవరికో నేను చెప్తున్నాను, తుకారాం బాబా ఒక అందమైన వేశ్య వచ్చింది, మిమ్మల్ని నేను ఆలింగనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఆయనతో అనింది అన్నాను. తుకారాం బాబా తక్షణమే ఏమన్నారంటే, తప్పకుండా నీ కోరిక తీరేటట్టుగా ఆ పాండురంగాన్ని నేను ప్రార్థిస్తానమ్మా, అయితే ఏ రకంగా అంటే మరు జన్మలో నేను నీ పుత్రుడిగా పుట్టి ఒక బిడ్డ తల్లిని ఆలింగనం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించమని పాండురంగాన్ని నేను ప్రార్థిస్తాను. అంటే ఆయన యొక్క ఇంద్రియాలు ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఆ భావన కలిగింది అన్నమాట, ఆ భావన కలిగింది. సో మనలో ఉన్నటువంటి మన ఇంద్రియాలన్నీ కూడా కేవలం కామవాంఛతో కామానికి స్థావరంగా ఉన్నాయి, ఇంద్రియ భోగానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందువల్ల భగవద్భక్తి మార్గంలో భగవంతుడు చెప్పినట్టుగా తాబేలు అపాయం కలిగినప్పుడు అవయవాలన్నింటినీ కూడా ఏ రకంగా అది ముడుచుకుంటుందో, మనం కూడా భక్తికి సంబంధం లేనటువంటిది ముక్తి మార్గానికి సహాయపడినటువంటి వాతావరణంలో మన ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ఇంద్రియాల ద్వారా మనస్సులో కామ సంబంధమైనటువంటి ధ్యానాన్ని మనం ఉంచుకున్నప్పుడు అదేం చేస్తుంది? భగవంతుడు గీతలో చెప్పినట్టుగా ధ్యాయతో విషయాన్ పుంస సంగత్వేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామక్రోధో విజాయతే ఆ విజయ వాంచల మీద ధ్యానం పెట్టిదే. బృహస్పతి సోదరుని యొక్క భార్యను కూడా తల్లితో సమానంగా చూడాలా అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కామవాంఛతో ధ్యానం పెట్టడం వల్ల కామం ఉత్పన్నమైంది. చాణక్యుడు చెప్తారు, ఎవరు శాంతిగా ఉండగలరు? జీవునిలో అశాంతికి కారణమేమిటి? మనసు తెలుస్తూ ఉంది, అది అనుభవించు, ఇది అనుభవించు, ఇచ్చే అచ్చే. అందుకని చెప్పి వీడు ఎప్పుడు కూడా లోపల టర్మాయిల్ అనమాట, లోపల మనసు పీకుతా ఉంది, అది చేయి ఇది చేయి, అనుభవించు అనుభవించు అనుభవించు. అందుకని చెప్పి మామూలుగా ఏవం ప్రసన్న మనసు, ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి మనిషికి. కానీ ఎప్పుడు టెన్షన్ అనమాట, ఎప్పుడు టెన్షన్, కారణం మనసు కలత పెడుతూ ఉందన్నమాట, కలత పెడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ విషయ వాంఛల మీద ధ్యానం చేస్తూ ఉంటామో, మనం ఎవరి మీద ధ్యానం చేయాలా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ విద్యత మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధిని నాకర్పించి నా మీద ధ్యానంలో ఉండాలా అంటున్నా. ఎందువల్ల? మనం ఎప్పుడైతే భగవంతుని మీద ధ్యానం లేదో, కామం మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. అందువల్ల అర్జునుడు అంటున్నాడు, నేను గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. మీలో ఎంతమంది గాలిని ఆపుతారో నాకైతే తెలియదు. అర్జునుడికి చాలా సామర్థ్యం ఉండిందంట, గాలి నాపే సామర్థ్యం ఉండిందంట. నేను గాలినైనా ఆపుతాను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను. మరి కృష్ణుడు ఏం చెప్పారు? అభ్యాస యోగయుక్తైన చేతసానన్యగామినం పరమం పురుషం దివ్యం వ్యాతి పార్థ ఆలోచించాయ. నా పరమపురుషుడైనటువంటి నా యొక్క రూపం మీద ధ్యానం పెట్టు అన్నారు. ధ్యానం పెట్టు అన్నారు. మనం ఆ భగవంతుని మీద ధ్యానం కాకుండా ఈ విషయ వాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు ఏమవుతుంది? కామం ఉత్పన్నమవుతుంది. కామం అది ఫలించినప్పుడు క్రోధంగా మారుతుంది. మృదుత్వం, సరళత్వం ఇటువంటివన్నీ మనం అసలు గమనించాం కలియుగంలో. ఎవరిని మాట్లాడినా కానీ ఏంటే చెప్పా, కుక్క దగ్గర కారణం ఏంటి అంటే లోపల ఆ కామం అది ఫలించక క్రోధం రగులుతుంది అన్నమాట లోపల. దాన్ని మన యొక్క బిహేవియర్లో ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాం. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? క్రోధాద్భవంతి సమూహా సమూహా శృతి విభ్రమ శృతి భ్రంశ బుద్ధి నాశ బుద్ధి నాశ భ్రాంశతి. ఆ క్రోధం ఏం చేస్తుంది అంటే బుద్ధి నాశ శృతి భ్రంశ శృతి జ్ఞాపక శక్తి అంత పోతుంది. మరి నాయన నువ్వు మనిషివి, మనిషి చాలా ప్రేమ అనురాగం ఆప్యాయతలతో ఉండాలా, ఆ శృతి అంత నాశనం అవుతుంది అనమాట. నాశనమై బుద్ధి నాశ బుద్ధి నాశనమై ప్రణశ్యతి, వాడు జంతువులాగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇక్కడ బృహస్పతి ప్రవర్తించింది, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండం చెప్తుంది, అరే నాయన నువ్వు ఈ పనికిమాల పని చేయకూడదురా అని చెప్పేసి. కానీ చౌటోడికి పెంకుదినట్ట, చౌటోడికి ఏనా పనులా అంటాడు. ఉపయోగం ఏముంది? సో ఎవరికైతే బుద్ధి నాశనం అవుతుందో వాడు జంతు ప్రవృత్తుల్లోకి దిగజారుతాడు. నీచం జంతు ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఆ రకంగా ప్రవర్తిస్తాడు, ఆ రకంగా ప్రవర్తిస్తాడు. సో అందువల్ల మనం ఆ విషయ వాంఛలను దరి చేరకుండా ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క స్మరణలో మనం కాలాన్ని గడపడానికి ప్రయత్నించాలి. దీనికి ముందు ఇంకో మహాత్ముడు ఉన్నాడు, ఎవరైనా యయాతి. ఆయన దేవయాని నే వివాహం చేసుకున్నాడు శుక్రాచార్యుని యొక్క కుమార్తెను. మీకు ఆ పూర్తి స్టోరీ తెలుసుంటుంది, ముందు చదువుతూ వస్తున్నారు కాబట్టి. తర్వాత ఆ దేవయాని శర్మిష్ట ఒక సచి ఆమె అపరాధం చేయడం వల్ల శుక్రాచార్యులు ఆగ్రహించి తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన ఏం శాపం ఇస్తాడో అని చెప్పి ఆ శర్మిష్ట యొక్క తండ్రి ఏం చేస్తాడు అంటే, ఈ యొక్క శర్మిష్టను మీ కుమార్తెకు దాసిగా నేను దానం చేసేస్తానంట. ఏయాటితో ఈ దాసీ జనం అంతా వెళ్తారు, ఈ శర్మిష్ట కూడా వెళ్తుంది. ఏయాటి గర్భం దాల్చిన తర్వాత ఈ శర్మిష్ట కోరిక కలుగుతుంది, ఆమె కూడా గర్భం ధరించాలా, యయాతి ఆమెతో సాంగత్యం చేస్తాడు. ఈ విషయం దేవయానికి తెలిసి వెళ్ళి తండ్రికి ఫిర్యాదుని ఇస్తుంది. తండ్రి ఏం చేస్తాడు, శుక్రాచార్యుల వారు ఆగ్రహించి శపిస్తారు, నీవు యవనాన్ని కోల్పోయి వృద్ధుడు అయిపోతావు అని. ఫినిష్. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని. గోవిందుడు లేకపోతే జగత్తంత శూన్యం, కానీ వీడికి కామ వాంఛ అనేది పోతే ఇంక జగత్తంత శూన్యమైపోయింది, శూన్యమైపోయింది. శుక్రాచార్యుల పాదాల నిలబడి వేడుకున్నాడు అనమాట, ఏదో ఒక రకంగా నాకు ఆ శాపం నుంచి విముక్తిని చేయండి. అప్పుడు శుక్రాచార్యుల వారు ఏం చెప్పారంటే, ఒక్క అవకాశం ఇస్తాను, ఎవడన్నా నీకు యవనాన్ని దానం చేసి నీ వృద్ధాప్యాన్ని వాడు తీసుకునేటట్టయితే నీకు ఇది విముక్తి, ఇంకా వేరే మార్గం లేదు. యయాతి ఆ కామ వాంఛ అన్నటువంటిది ఎంత నీచ స్థితి కన్నా మానవుణ్ణి దిగజారుస్తుందన్నమాట. ఎంత సిగ్గులేని పని చేస్తాడు, వెళ్ళి కుమారులను అర్థించుకుంటాడు, తనకు పుట్టిన కుమారుల్ని అర్థించుకుంటాడు. ఒరే నీ యవనం ఏంట్రా నాతో, నేను అనుభవించాలి ఇంకా. ఎవరైతే ఆ ఇంద్రియ భోగానికి భ్రాంతి చెందుతాడో వాడు సిగ్గులేని వాడు అవుతాడనమాట, అధముడు అవుతాడు. ఏం చేస్తున్నాడో కూడా వాడికి తెలియదనమాట, అంత నీచ స్థితికి దిగజారుతాడు. నేనేంటి ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఏముండదు, నో ప్రాబ్లం, స్థితప్రజ్ఞుడు అయిపోతాం, ఊసినా తుడి చేసుకుందాం, కానీ నేను మాత్రం అనుభవిస్తాను, నేను మాత్రం అనుభవిస్తాను. పోయి కుమారులను అర్పించుకుంటారు, మీ యవనాన్ని నాకు ఇవ్వండి, నేను అనుభవిస్తాను, మీరు ముసలోళ్ళు అయిపోండి, మీరు ముసలోళ్ళు అయిపోండి. చివరికి పురు అన్నటువంటి చివరి కుమారుడు దానికి అంగీకరిస్తారు. తర్వాత అతను యవనాన్ని ఇతను తీసుకొని ఇతను ఆయనకి వృద్ధాప్యాన్ని ఇచ్చి ఈయన మళ్ళీ అనుభవించడం మొదలు పెడతాను. కానీ ఇంద్రియభోగ వాంఛ అన్నటువంటి దానికి అంతం లేదు. పునర్మూషిక ఆయన మహ భూమండలం అంతా అనుభవించరాని అప్పగిస్తే మరి చంద్రమండలం సంగతించారో అంటే దానికి ఒక అంతం అన్నటువంటిది లేదు. ప్రభుపాదుల వారు అగ్నిలో ఎంత ఇంధనాన్ని వేసినా కానీ అది మార్చి మతి చేస్తుంది కానీ శాంతించదు. అగ్నిలో ఎరుగుతూ ఉంది అంటే దాంట్లో నెయ్యి తెచ్చి పోస్తూ ఉంటే నెయ్యి పోసేస్తే శాంతిస్తుంది, శాంతించదు, ఇంకా విజృంభిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాము, ఒకసారి చేసేస్తే అది ఇంకా తృప్తి అయిపోతుంది. నెయ్యి పోస్తే ఇంకా పెరుగుతుంది మంట, ఉపశమనం కాదు, ఇంకా పెరుగుతుంది. అజ్ఞానంలో చాలామంది ఏమనుకుంటారంటే బ్రహ్మచర్యం చాలా కష్టంగా ఉంది, గృహస్థ అయిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, అప్పుడు మొదలవుతాయి ప్రాబ్లమ్. వెల్కమ్ టు ప్రాబ్లమ్, ఇన్వైటింగ్ విత్ లవ్, ప్రేమతో ఆహ్వానించడం అనమాట ప్రాబ్లమ్స్. ఎవరైనా సృష్టిలో గృహస్థ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రభు ఒక సలహా ఇస్తారు, ఒకటంటే చాలా ఇష్టం, అనుభవం చాలా ఉందండి, నేను గృహస్థ కావాలనుకున్నాను, పొరపాటు కూడా పని చేయబట్టే అలవాస్తున్నాను అని. ఏ శాంతి కావడం ఇస్తావా నీకు, ప్రాబ్లమ్. ఎందువల్ల అంటే మనిషి తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడమే కష్టంగా ఉంది. పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, 8. గృహస్థ అయిన తక్షణం ఏమవుతుందంటే ఇంకో 8 యాడ్ అవుతాయి, 16. 8 కంట్రోల్ చేస్తే ఇలా చల్లాడుతూ ఉన్నాడు, ఇంకో 8. అరే భార్యలు ఇంద్రియాలు కూడా కంట్రోల్ చేయాలి కదా, కంట్రోల్ చేయకపోతే వీడు అయిపోతాడు. ఆమంటది నేను వైట్ హౌస్లో గడపాలనుకుంటున్నానండి అంటది. వైట్ హౌస్ ఎక్కడ, అమెరికాలో, అదే చిన్న విషయమా. సో వీడి ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడమే కాకుండా 8 యాడ్ అవుతాయన్నమాట. కాలక్రమంలో ఏమవుతుంది అంటే ఓ అంటే ఇంకో 8 యాడ్ అవుతాయి, ఇంకో 8 యాడ్ అవుతాయను. సో ఇంకా కంట్రోల్ లేకపోతే అది ఇంకో 8 అవ్వచ్చు, ఇంకో 8 అవ్వచ్చు, ఇంకా సంబంధం లేదు అనమాట, సంబంధం లేదు. సో ఈ రకంగా పెరుగుతూ పెరుగుతూ పోతుంది అనమాట, పెరుగుతూ పెరుగుతూ పోతుంది. జీవునికి సంతృప్తి అన్నటువంటిది ప్రాపంచిక విషయాల వల్ల కలగదు. నిజానికి ఏదైనా అనుభవించిన తర్వాత నిజంగా దాని నుంచి సంతృప్తి జీవుడు పొందేటట్టుంటే అంత తాగిపోవాలి. ఉదాహరణకి ఏదైనా అందంగా కనిపించింది అనమాట, దాన్ని కళ్ళు మెటకరించి చూస్తూ ఉన్నాం, ఇంకోలోపు ఇంకొంచెం సేపట్లో ఇంకొక అందం వచ్చి పక్కన నిలబడంగానే అరే దాంట్లో నుంచి నిజంగా నువ్వు సంతృప్తిని పొందేటట్టుంటే అంతతో సంతృప్తి చెందాలి, మరి మళ్ళీ పక్కకు తిరుగుతుందే తల. సో హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టాడు బాబు అందుకని తిరుగుతాం. సో ఇవన్నీ కూడా ప్రాపంచికంగా ఎన్ని వెరైటీస్ మార్చినా కానీ సంతృప్తి కలగదు. ఎందువల్లంటే ఆత్మకు పరమాత్మ సేవలో సంతృప్తి, ఈ ప్రాపంచిక విషయాల్లో సంతృప్తి లేదు. వెరైటీస్ మార్చి ఉపయోగం లేదు. ఎవరో పూర్వానికి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట, వారు ఆ ఊర్లో ఒక అందమైన వేష్యం చూశాడనమాట, కోరిక కలిగిన. మరి వీడు దరిద్రుడు, ఆమెతో సాంగత్యం చేయాలంటే డబ్బు కావాలి. ఇంటికి వెళ్ళి పీజు పోయిన బల్బు లాగా ఉన్నాడనమాట, డల్ భార్య ఏంటండి అంటున్నారు. అదే ఏం లేదు భోంచేయండి, అదే నాకేం ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు తినాలని అది. ఓకే నెల రోజులు అట్లాగా డల్గా ఉంటున్నాడు అనమాట. యాక్చువల్గా రూపగోస్వామి ఏం చెప్తా ఉన్నారు, ఉత్సాహ నిశ్చయ ధైర్య, ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహం ఉండాలి, నిశ్చయం ఉండాల, ధైర్యం ఉండాల, చాలా ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి పదంలో కూడా అమృతాన్ని ఆస్వాదించేవాడు ఎట్టుంటాడు, అమృతం తాగితే ఓ రెట్టింపు ఉత్సాహం చాలా ఉంటాడు. కానీ మనం ఉత్సాహ అవును ప్రభువో హరే కృష్ణ ఉత్సాహం లేదు. ఎందువల్ల అంటే మన మనస్సుని ఎక్కడో అప్పగించేద్దామన్నమాట, కామం మీదో కాంచనం మీదో కీర్తి మీదో దానికి దారాదత్తం చేసేస్తాం, మనసుని అప్పగించేస్తాం. సో మన మైండ్ మన దగ్గర లేదనమాట, ఉంటే చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది కానీ అది వేరే దగ్గర ఉందన్నమాట, అందువల్ల ఉత్సాహం లేదు, డల్గా ఉంటాం అనమాట. జీవక్షయం లాగా ఉన్నా కానీ, జీవించి ఉన్నా కానీ సెవెన్తో సమానం అనమాట. ఏం చైతన్యం లేదు, హ్యాపీనెస్ లేదు, బ్రైట్నెస్ లేదు. కారణం ఏంటి అంటే మన మనసుని, వీడు కూడా ఆ మనసును వేష్యం మీద ఇన్వెస్ట్ చేశాడు, అక్కడ అక్కడ వదిలేస్తాడు అనమాట. ఇంటికి వస్తే అసలు వీడికి మనసు ఉందా లేదా అని భార్యకి డౌట్ వచ్చింది అనమాట, వీడు మనిషి అయినా కాదా, బతికున్నాడా లేదా అనేటువంటి డౌట్స్ అని వచ్చేస్తాయి. చివరికి ఒకరోజు నెల రోజుల తర్వాత గట్టిగా అడిగింది, ఏంటండి మీ యొక్క దుఃఖానికి కారణం, ఆమె చాలా గొప్ప పతివ్రత, నేను ఏదో ఒక రకంగా మీరు సంతృప్తిని పొందేటట్టుగా చేయడానికి నా శాయశక్తులు ప్రయత్నిస్తాను, దయచేసి మీ దుఃఖానికి కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు నా దుఃఖానికి కారణం ఏమనుకోకపోతే, నేను ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ వేషన్ చూశాను, మోహితున్నాయని, మరి ఆమెతో సాంగత్యం చేయాలంటే నా దగ్గర ధనం లేదు, అందుకని దుఃఖంగా ఉన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, ఏదో ఒక రకంగా ఆ వేషతోటి మీరు సాంగత్యం చేసేటట్టు నేను చూస్తానండి. ఇవేం చేసేది అంటే ప్రతిరోజు ఆ వేష ఇంటికి వెళ్ళి ఇంటి పని అన్ని పనులు చేసేసి ఆమె నిద్రలేసేసరికి చేసి వచ్చేసేదని. ఆ వేషకి అర్థం కాయ్యేది కాదు, నా ఇంటి పనులన్నీ ఎవరు చేస్తున్నారా అని చెప్పి. ఒకరోజు వేసి అనుకునేది నెల రోజుల తర్వాత ఎవరు చేస్తున్నారో చూడాలా అని చెప్పి ఆమె ఏం చేసింది అంటే కొంచెం ముందుగా నిద్రలేచి వేచి ఉందన్నమాట. అప్పుడు ఈమె వచ్చి అన్ని పనులు చేస్తుంది, చిమ్మేస్తూ ఉంది, పాత్రలు కడిగేస్తుంది, అన్ని పనులు చేస్తూ ఉంది. చూసి అమ్మా ఏమీ ఆశించకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, నీ రుణాన్ని ఏ రకంగా తీర్చుకోగలను, నువ్వు ఏం కోరినా కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఈమె అసలు విషయం చేస్తుంది, మా ఆయన మనసు మీ దగ్గర ఉంది, అందువల్ల మీరు కొంచెం సాంగత్యం ఇవ్వాల. అప్పుడు ఆమె చెప్పింది ఫలాని రోజు రమ్మని చెప్పి చెప్పింది. ఈమె ఆనందంగా పోయి భర్తకు చెప్తే అప్పుడు ఎక్కడ లేని పవర్ వచ్చింది, వెలిగిపోయింది బల్బు అనమాట, చాలా ఉత్సాహం. సో ఉత్సాహంగా ఆ రోజు కోసం వేచి ఉన్నాడు అనమాట. ఆ రోజు వచ్చేది రానే వచ్చింది, చక్కగా ముస్తాబై ఆ వేష ఇంటికి వెళ్ళాడు. ఆమె కూడా చాలా గౌరవంగా ఆహ్వానించి ఉచితాత్మ మీద కూర్చోబెట్టి అపర్యలు చేసిన తర్వాత భోజనం పెడుతూ ఆమె ఏం చేసింది అంటే, ఇక్కడ ఒక చమత్కారం, పదార్థాలన్నీ కూడా రెండు పళ్ళెల్లో వడ్డించింది, ఒకటి మట్టి పళ్ళెం, ఒకటి బంగారు పళ్ళెం. అప్పుడు ఆయనకి ఆమె చెప్పింది, మీరు మట్టి పళ్ళెంలో భోజనం చేస్తారా బంగారు పళ్ళెంలో భోజనం చేస్తారా? మీరు కొంచెం పరిశీలనగా చూస్తారు, దీంట్లో దాంట్లో ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో లడ్డు ఉంది, దాంట్లో లడ్డు ఉంది, దీంట్లో ఇది ఉంది, అది ఉంది, అన్ని సేమ్ పంచభక్షణం రెండు ప్లేట్లలో కూడా ఉన్నాయి. అప్పుడు ఆయన కొంచెం సిగ్గుపట్టు, ఏ పళ్ళెం అయితే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా, పదార్థాలన్నీ ఒకటే కదా. లేదు లేదు, మీరు బంగారు పళ్ళెంలో తింటారా మట్టి పళ్ళెంలో తింటారా నిర్ణయించుకోవాలి. అదే ఏ పళ్ళెం అయితే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా అన్న మళ్ళా ఆమె అడిగింది అన్నమాట. మళ్ళా అంటే అప్పుడు ఇదే సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ వేష ఏమనిందంటే, ఏమన్నావు బాబు అని, ఏ పళ్ళెం అయితే ఏముందండి పదార్థాలన్నీ ఒకటే కదా. అప్పుడు అరే నేనైనా ఒకటే, నీ భార్య అయినా ఒకటే, నీచుడా, పవిత్రమైనటువంటి ఆ పతివ్రతను వదిలిపెట్టి నేను వేచి నాయన కలపడం లేరా, పోయి కళ్ళు సిగ్గులేదంట. ఏ పళ్ళెం అయితే ఏముంది పదార్థం ఒకటే కదా, నేనైనా ఒకటే, నీ భార్య అయినా ఒకటే కదా ఆయన, నేను ఇంకా నీచురాల్ని వేచ్చాను, నీ భార్య పతివ్రత ఆమెను వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చాడు. సో ఈ రకంగా వెరైటీస్ మార్చడంలో ఏం లేదు. మనిషి భౌతికంగా ఇంద్రియ భోగ వాంచ ఎంతైనా కానీ సంతృప్తి అన్నటువంటిది చెందదు. కారణం ఏంటి అంటే, సంతృప్తి చెందేటువంటి పదార్థం హరిసేవ, ఆత్మకు పరమాత్మ సేవ ద్వారా సంతృప్తి అన్నటువంటిది కలుగుతుంది, ప్రాపంచిక విషయాల పట్ల కాదు. సో మనం ఏంటి అంటే, ఈ సత్యం తెలియక ఎప్పుడైతే ఆ పూర్తి ఆనందాన్ని ఆధ్యాత్మికంగా మనం పొందలేనప్పుడు వేరే ఎక్కడికన్నా పొందుతామేమో. ఇప్పుడు ఎవరైనా కానీ కడుపు నిండుకు భోజనం చేస్తున్నప్పుడు పక్కింటి ఆయన వచ్చి, మా ఇంట్లో భోజనానికి రండి, భోజనానికి రండి, తినేస్తున్నాం, ఎంత బ్రతిమాలినా వెళ్ళి తినలేమన్నమాట. అదేవిధంగా భగవత్ సేవలో పూర్ణ అమృతాన్ని మనం ఆస్వాదించినప్పుడు ప్రాపంచిక ప్రభావం మనల్ని కలతపడతలేదు, ఏ రకంగా డిస్టర్బ్ చేయలేదు. మనకు ఆ పూర్తి సాటిస్ఫాక్షన్ భగవంతుని యొక్క సేవలో లభించలేదు కాబట్టి మనం పరిపరి విధాలుగా మన మనసు ఆలోచిస్తుంది, కొంచెం అది చేస్తే సాటిస్ఫై అవుతామేమో, ఇది చేస్తే సాటిస్ఫై అవుతామేమో. ఇది మరి మనలో సందేహం కలగచ్చు, మరి నేను సాధన భక్తిలో ఉన్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి చంచలత్వం ఎందుకు ఉంది ప్రభు అన్నటువంటి దానికి ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మనం చేసేటువంటి అపరాధాల వల్ల నామం యొక్క ప్రభావం మన మీద ఉండడం లేదు కాబట్టి మన యొక్క చైతన్యం భ్రాంతి చెందుతుంది. ప్రత్యేకించి అపరాధాల వల్ల ఈ యొక్క కామ ప్రేరణ అన్నటువంటిది కలుగుతుంది. దానికి ప్రభుపాదుల వారు దశమస్కందం భాగవతంలో ఆయన వివరిస్తారన్నమాట. శౌరభూమిని నీటిలో కూర్చొని తపస్సు చేస్తున్నాడన్నమాట. నీటిలో కూర్చొని తపస్సు చేయాలంటే ఎంత శక్తి ఉండాలి? మరి రెండు చేపలు సంపర్కం చేసుకోవడం చూసి మనస్సు భ్రమించి బాహ్య ప్రపంచానికి వచ్చి భ్రష్టుడవుతాడన్నమాట. ఆ సందర్భంలో ప్రభుపాదులు వారు ఏం వివరిస్తారు అంటే, శౌరభముని మహావైష్ణవుడైనటువంటి గరుత్మంతుల వారిని శపించి మహాపరాధం చేశాడు, దానివల్ల భ్రాంతిచిత్తుడయ్యాడు. భ్రాంతిచిత్తుడయ్యాడు గరుత్మంతుల వారు అప్పుడప్పుడు వచ్చి ఆ యమునలో ఉన్నటువంటి చేపలను పట్టుకుని వెళ్ళేవారు. ఈయనకి చేపలతో ఫ్రెండ్షిప్, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా తెలియదు, చేపలతో ఫ్రెండ్షిప్ అనమాట. సో అందుకని చేపను తీసుకెళ్ళేవని చెప్పి ఆయన చెప్పిస్తారు, ఈసారి ఇక్కడికి వచ్చినట్లయితే నీ యొక్క కపాలం పగిలిపోతుంది, నువ్వు మరణిస్తావు, అది ఒక వైష్ణవుని శపిస్తాడు. ఆ శపించడం వల్ల దాని ప్రభావం ఆ యొక్క కామం అన్నటువంటిది ఉద్భవించి పతనమవుతాడు. మనం సాధన భక్తిలో ఉన్నప్పుడు ఈ యొక్క అపరాధ భావనల నుంచి దూరంగా లేని పక్షంలో మనం అర్హతను, భగవత్ సన్నిధానంలో ఉండేటువంటి అర్హతను కోల్పోవడం వల్ల రకరకాల కారణాలతోటి ఆ యొక్క మనలో ఉన్నటువంటి కామము, క్రోధము ఇవన్నీ కూడా మనల్ని అధమస్థితికి తీసుకుని వెళ్ళడానికి ప్రేరేపిస్తాయి. సో అందువల్ల మనం ఈ యొక్క అపరాధ భావనల నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని మనసావాచ కర్మణ పద్మపురాణం ఏం చెప్తుంది, ఒక వైష్ణవుని చూసి మనసులో ప్రశాంతమైనటువంటి భావన కలగకపోయినా కానీ అది అపరాధం అవుతుందండి. ఈ వైష్ణవుని చూస్తే ప్రశాంతమైన భావన, మనం ఎప్పుడైతే రిలేషన్షిప్ అన్నటువంటిది బాగలేదో, నిన్న నేను లవింగ్ రిలేషన్షిప్ ఉండాలి భక్తుల మధ్య, ప్రేమ వినిమయ వ్యాపారం. భక్తుల మధ్య ప్రేమతో సంబంధమైనటువంటి బంధాలు ఉండాలి. కానీ భౌతికమైనటువంటి మోటివేషన్స్ ఉన్నప్పుడు ప్రేమ అనేదానికి తావులేదు. మనం చేసే సేవలో అందరికన్నా గుర్తింపు కావాలి, లేకపోతే అది కావాలి, కామ కాంచన కీర్తి వీటిలో ఏదో ఒక సంబంధం, మోటివేషన్ ఉన్నప్పుడు ప్రేమ రిలేషన్ ఉండదు, కామ రిలేషన్ ఉండదు. అన్మోటివేటెడ్ సర్వీసే ప్రేమను ఉత్పన్నం చేస్తుంది. భౌతికమైన మోటివేషన్, దాని వెనకాల నేను ఏదో భౌతికంగా పొందాలా అన్నటువంటి అపేక్ష ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు ప్రేమ ఉద్భవిస్తుంది. వైకుంఠంలో కేవలం ప్రేమే ఉంటుంది. ఎందువల్ల అంటే భౌతికమైనటువంటి మోటివేషన్ ఏం లేదు. అందరి జీవుల యొక్క మోటివేషన్ ఏంటి అంటే దేవదేవుడైనటువంటి విష్ణువు కృష్ణుని సేవించాలి. నో మెటీరియల్ మోటివేషన్. అందువల్ల అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇండివిజువల్ వాణ్ణి వాడి సంతృప్తి పరచుకోవాలా ఏదో ఒక రకంగా, అంటే మోటివేటెడ్ అని. అందువల్ల సో మెనీ యాక్సిడెంట్, వన్ వే కాదు, అన్ని వేస్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, డిస్కమ్ క్లాష్ మోటివేషన్ అని. సో ఎప్పుడైతే భౌతికమైనటువంటి మోటివేషన్స్ లేకుండా మనం భగవద్భక్తులు నిమగ్నం అవుతామో అప్పుడు ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది. సో ప్రభుపాదులు వారు కోరుకున్నది ఆ ప్రేమ వాతావరణాన్ని నింపి ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి ఒక మోడల్గా ఒక సమాజాన్ని తయారు చేయాలా అన్నటువంటిది ప్రభుపాదులు వారి యొక్క ఆశయం. సో మనం భక్తి మార్గంలో ఉండేటప్పుడు కూడా నా ఆచార్యుని యొక్క ఆశయం ఏంటి, ఆయన ఆశయ సాధనకు నేను నా వంతు నేను కృషి చేస్తున్నానా అన్నటువంటిది కూడా ముఖ్యమైనటువంటి. మనం ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఆ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ అనుగుణంగా మనం నడుచుకోవాలి. అది ప్రిన్సిపల్, ఫస్ట్ బైలా అన్నమాట. మన ఆఫీసు యొక్క హెడ్ ఎవరు అంటే ప్రభుపాదులు వారు. ఆయన ఆశయం ఏంటి అంటే ప్రేమతో నిండినటువంటి ఒక సమాజాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలా అన్నటువంటిది ఆయనది. మరి ఆ ప్రేమతో నిండినటువంటి సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భౌతికమైనటువంటి మోటివేషన్స్ లేనప్పుడు తయారవుతుంది. సో అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా ఆచార్యుని యొక్క ఆశయ సాధనలో నేను కూడా ఒక వ్యక్తిగా ఉండాలా అన్నటువంటి భావనతో మనం ప్రతి నిమిషం గడపడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం, ఎందువల్ల అంటే నా పవిత్ర భక్తుల్ని సంతృప్తిపరచడానికి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు అని భగవంతుడికి తెలిస్తే విల్ బి మోస్ట్ హ్యాపీ. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ మాయ చేతిలో దోచి నిలబడుతుంది, ఆయన నిజాలకు నేను రాలేను. లేకపోతే చాలా డేంజరస్ ఉన్నాడు, చాలా డేంజరస్. విప్రనారాయణుడు చాలా గొప్ప భక్తుడు. విప్రనారాయణుడు ఆయన ఒకరోజు తోటమాలి పూలు ఆయన పండించి ఆ పూలతోటి చక్కటి పూమాలలు చేసి రంగనాథునికి రోజు అర్పించేవాడు అనమాట. అది ఆయన సేవ. ఒకరోజు ఆయన పూతోటలో ఉంటే దేవదేవి అని చెప్పి ఒక అందమైనటువంటి వేశ్య చెలికత్తెలతోటి ఆ వనం ముందు పోతుందనమాట. ఆమె పేరు దేవదేవి, అంటే దేవతలను కూడా మోహింపజేసేటువంటి సౌందర్యం అంట ఆమె, అందుకని దేవదేవి ఆమె పేరు. కానీ విప్రనారాయణ ముందు వెళ్తూ ఉంటే ఆమె విప్రనారాయణ ఏం చెలించలేదు. కానీ ఆమె అందానికి దేవతలు కూడా ప్రాప్తి చెందుతారంట, విప్రనారాయణ చెలించలేదు. ఆమెకు అది షేమ్ అయిపోయింది, అవమానం. కానీ భగవత్ చింతనలో నిమగ్నమైనటువంటి వ్యక్తికి ప్రాపంచిక రుచులు తుచ్చమనిపిస్తాయన్నమాట. ఎప్పుడైతే ఆ హయ్యర్ టేస్ట్ మనం ఆస్వాదిస్తూ ఉంటామో అధమమైంది లెక్కలేదు. ఎప్పుడైతే ఆ హయ్యర్ టేస్ట్ అనేది మనం అనుభూతి చెందట్లేదో అప్పుడు ఎప్పుడు వెంపరలాస్తూ ఉంటాం నాలుగు బయటేస్తా, ఎక్కడ ఏం దొరుకుతుందా అని వచ్చేసి. అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు ఆ హయ్యర్ టేస్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ హయ్యర్ టేస్ట్ ఏంటి, కృష్ణ రసభావన, దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో విప్రనారాయణ ఏం చెలించలేదు. అప్పుడు ఆ చెలికత్తెలతో దేవదేవి అంటుంది, అరే నన్ను చూసి అందరూ మోహింపబడతారు, మరి ఈ పురుషుడు ఎవరే అంటే, అప్పుడు ఆ చెలికత్తెలను అందరిలాగా సాధితను, చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి, అతన్ని నువ్వు చంచలం చేయలేవు, ఈమెకి ఇంకా అవమానం అవుతుంది. ఏం చేస్తుంది, 6 మాసాల లోపల అతన్ని వ్రతాన్ని భంగం చేయకపోతే నేను మీకు ఊడిగం చేస్తూ జీవితం గడుపుతానని చెప్పి ఒంటి మీద ఉండే నగలు అలంకరణ అంతా తీసి మూటగట్టి వాళ్ళకిచ్చి మీరు వెళ్ళండి అని చెప్పి మేము అక్కడికి వెళ్తుంది. తెల్లి విప్రనారాయణ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నిలబడుతుంది. నా తల్లి నన్ను నీచమైనటువంటి ఈ పడపు వృత్తిలోకి, ఈ యొక్క వేశ్య వృత్తిలోకి దించింది, నేను దానికి దుఃఖిస్తున్నాను, నా శేష జీవితం ఇక్కడేదో సేవ చేసుకుంటూ కాలం గడిపేయాలి. అప్పుడు విప్రనారాయణుడు ఏమంటాడంటే, ఏం మా కుమార్తె, ఓ మై డాటర్, కుమార్తె అని సంబోధిస్తాడనమాట, నీ దుఃఖానికి కారణం ఏంటి అంట. తర్వాత ఇక్కడేముందమ్మా సేవ నీకు అంటాడు. మీరు భగవంతునికి పూలు అర్పించుకొని వచ్చే లోపల ఈ తోటను చూసుకునేదానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, ఆ పని చేసుకుంటూ ఏదో నేను కాలక్షేపం చేసేస్తాను. సో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, కొంచెం నెగ్లిజెన్స్, మనం అడవిలో సంచరించేటప్పుడు జంతువులు అజాగ్రత్తగా ఉంటే వేటగాడి యొక్క వలలో చిక్కుకుంటాయి. మాయా అన్నటువంటి వేటగాడు ఈ జంతువు కోసం తిరుగుతుంది వెనకాల, ఎప్పుడు ఈ జంతువు దొరుకుతుందా దొరుకుతుందా దొరుకుతుందా, కొంచెం అజాగ్రత్తగా ఉంటే వేసేస్తుంది వల, ఫినిష్. సో ఈయన కొంచెం అజాగ్రత్తతోటి ఆ వేశ్యకు ఉండడానికి ఆశ్రమంలో అవకాశం కల్పిస్తాడు. ఆ వేశ్యకు ఆశ్రమంలో అవకాశం ఏ రకంగా కల్పిస్తారు, మనం కూడా మన మనసు అన్నటువంటి రూములో కొంచెం ప్రాపంచిక విషయాలకు కొంచెం అవకాశం ఇస్తే గోడ క్రాక్ వస్తుంది. మొదట్లో సన్నగా ఉంటుంది, చాలా సన్నగా, ఎయిర్ క్రాక్. ఆ క్రాక్ ఏమవుతుంది అంటే స్లోగా గాలి లోపలికి పోయి పోయి సంవత్సరాలు పెరిగే కొంది అది పెద్దగా అవుతుంటుంది గోడ, ఒకరోజు కూలిపోతుంది గోడ. అదే రకంగా కొంచెం మనసులోకి యొక్క మాయకు అవకాశం ఇచ్చాము అంటే అది పెద్దదై మనసంతా కూడా ఆవహించి భక్తిని పారద్రలుతుంది, బయటకి భక్తిని పారద్రలుతుంది. ఇలా కొంచెం అవకాశం ఇచ్చారు. సో అవేశ ఆమె ఒకరోజు ఈయన పూలు ఇచ్చి వచ్చేసరికి పెద్ద పెను తుఫాను, ఆ వర్షంలో కూడా పడుతూ ఆమె ఏదో పూల పని చెట్ల పని చేస్తూ ఉంటుందన్నమాట. ఈయన వచ్చి చూసి అంటాడు, ఈ వర్షంలో పని చేయకపోతే తర్వాత చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, వర్షమేముంది, ఎండేముంది, గాలేముంది, జీవితం అంతా వృధా చేశాను, ఇప్పుడన్నా సేవ చేసి తరించే భాగ్యం నాకు మీ వల్ల కలిగింది స్వామి అని చెప్పి, తర్వాత ఆ పని చేసి వచ్చిన తర్వాత ఆమె ఇంకో ఏమంటుందంటే, ఈ చెట్లకు చేశాను, ఈ యొక్క మొక్కలకు చేశాను సేవ, కానీ మహాత్ములు మీరు, మీకు సేవ చేసే భాగ్యం నాకు ఇంతవరకు కలగలేదు, ఎంతో దూరం మందిరానికి వెళ్ళి ఆ పూలు అర్పించుకొని వస్తున్నారు, మీ కమల పాదాలు కంది ఉన్నాయి, మీ పాద సేవ చేసుకునే మహాభాగ్యం నాకు ఇవ్వండి మహాప్రభు అని. నెక్స్ట్ స్టెప్ అన్నమాట, నెక్స్ట్ స్టెప్, స్టెప్ బై స్టెప్ అన్నమాట, స్టెప్ బై స్టెప్. మనం జపం చేసేటప్పుడు కూడా మైండ్ ఏమంటుంది, అరే సత్యగోపినాథ్ భక్తుడైపోయి మాల పట్టుకొని నామం చేస్తున్నావు, భక్తుడు కానప్పుడు అసలు ఈ టైంలో ఏం చేసేవాడివి అంటారు, ఏం చేసేవాడిని, ఎక్కడుండేవాడిని, ఎవరితో సంభాషించేవాడిని, పెద్ద ఫిల్మ్ అనమాట, ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ చేతిలో మాల అయిపోతుంది, మనం మొత్తం ఒక రౌండ్ అంతా తిరుక్కొని వచ్చేస్తాం, ఫినిష్. కొంచెం మెల్లిగా ఎంటర్ అవుతుంది, చాలా పాజిటివ్గానే భక్తుడైపోయావు అంట ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈయన ఆమె అడిగేసరికి పాదాలు ఇచ్చారు, ఫినిష్. శ్రీమద్రమారమణ గోవింద గోవింద అయిపోయింది. తర్వాత ఆమె లేచి ఆమె వెళ్ళి బట్టలన్నీ కూడా అలంకరణ చేసుకుని వచ్చి ఈయన ముందు నిలబడుతుంది అనమాట, ఆభరణాలు అన్నీ అలంకరింపజేస్తాం. ఈయన కళ్ళు పెద్దవైపోతాయి, నోరు తెరిచేస్తాడు, ఇన్ని రోజులు నా ఆశ్రమంలో ఉన్నటువంటిది నీవేనా, అవును నేనే అంటు. ఇంత సౌందర్యవతిది నా ఆశ్రమంలో ఉన్నది నీవేనా, అవును నేనే, నేను నా యొక్క చిలకత్తెలతో పందెం కాస్తాను, పందెంలో నెగ్గాను, నిన్ను పతితుణ్ణి చేశాను, నేను వెళ్తున్నాను, దేవదేవి నువ్వు లేకుండా జీవించగలను అంట, నీతో జీవించడానికి నేనెందుకు వస్తాను, పందెం నెగ్గానంటే దానికోసం ఇన్ని రోజులు నాటకం ఆడాను, చీపో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈయనేం చేస్తాడు, పూలు పూమాలలు రంగడి సేవ అన్ని వదిలిపెట్టి ఆ దేశ్య వాకిట ముందుట పోయి నిలబడుకుంటే ఆమె బయటకు తెలిపించి తలుపులు వేసేస్తే ఆ తలుపు దగ్గర కూర్చొని రంగరంగా నాల్చినటువంటి ఆ నాలుక తోటి దేవదేవి దేవదేవి తలుపుతి దేవదేవి అంట కూర్చున్నాయి. ఆమె కూర్చుని ఉన్నారు. ఆమెకు వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి తలుపు కడితే తీస్తుందనమాట. అంటే ఈయన తలుపు కట్టేది కూడా ఎవరు పడుతున్నారు ఆమెకు అలవాటు అయిపోయింది. ఏంటంటే మాత్రం తీరు తలుపు. శ్రీరంగనాథునికి ఉత్సవం జరుగుతూ ఉంది. లక్ష్మీ సమేతంగా ఉత్సవమూర్తులు స్వామి వారు వెళ్తూ ఉన్నారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? స్వామి సేవ వదిలేసి ఆ వేష్య వాకిట ముంగిన కూర్చొని దేవదేవి దేవదేవి లక్ష్మీదేవి చూస్తుంది. చూసి స్వామి ఇంత సేవలు చేసినటువంటి విప్రనారాయణుడి పరిస్థితి ఆ రకంగా ఉంది, కరుణించండి అయ్యా కరుణించండి అయ్యా. సో మనం కూడా ఎవరో ఒక రికమెండేషన్ చేసేటట్లుగా మన జీవితాన్ని అన్న ఉంచుకోవాలి. అట్లీస్ట్ ఉద్ధరింపబడతాం ఉద్ధరింపబడతాం. టైం అయిపోయింది, 10 మినిట్స్ ఉంది. ఓకే, సో ఉద్ధరింపబడతాం. సో లక్ష్మీదేవి ఎప్పుడైతే చెప్తుందో గంగనాథుల వారు అనుగ్రహంతో ఒక సేవకుడి వేషధారణలో బంగారు పళ్ళ్యాన్ని గర్భగుడి నుంచి తీసుకుని వచ్చి దేవదేవి తలుపులు తట్టగానే ఎవరో వేరే శబ్దం తలుపు తెరిచారు. లోపలికి వెళ్ళి నేను విప్రనారాయణుని యొక్క సేవకుణ్ణి, ఈ బంగారు పళ్ళెం ఇస్తున్నాను బహుమతిగా, విప్రనారాయణ లోపలికి అనుమతించు అంట. వేషకేం కావాలా, డబ్బు కావాలా అంట. ఆ బంగారు పళ్ళెం తీసుకుని లోపలికి అనుమతిస్తుంది. ఈ లోపల గుడిలో బంగారు పళ్ళెం పోయింది అన్నటువంటి వార్త నలు దిశలా ప్రాపుతుందనమాట. అక్కడ ఉన్నటువంటి పూజారులను రాజుగారు ఉద్యోగంలో నుంచి పీకి పడేస్తారు. మీరే దొంగతనం చేశారు, మీరు తెలియకుండా ఎక్కడ జరుగుతుంది. వాళ్ళు నెత్తిన ముసుకేసుకొని ఎడుస్తూ కూర్చొని ఉంటారు ఇంటిలో. దేవదేవి యొక్క సఖి వాళ్ళ దగ్గరికి ఎందుకో వెళ్తుందన్నమాట. వాళ్ళు ఎడుస్తూ ఉంటే కారణం ఏంటి అంటే బంగారు పళ్ళెం పోయింది, అందువల్ల రాజుగారు సేవ తీసేశారు. బంగారు పళ్ళెమా? విప్రనారాయణ యొక్క సేవకుడు దేవదేవికి వచ్చి ఇచ్చాడు, మేము చూసాం, దిండు కింద దాచిపెట్టుంది ఆమె అని చూసి చెప్తుంది. ఈ వార్తలు వెళ్ళిపోయి చెప్పేస్తారు. సైనికులు వచ్చి చూస్తే అక్కడ బంగారు పళ్ళెం ఇద్దరిని తీసుకుని అక్కడికి వెళ్తారు. దేవదేవి ఏమంటుంది, నాకేం సంబంధం ఉంది స్వామి, ఈయన సేవకుడు వచ్చి ఇచ్చారు. అయ్యా నేనే సేవకుడిని కాలేదు, నాకెవరు ఉన్నారు సేవకుడు అని నేను అంటున్నాను, ఎనకు తెలీదు. మరి రాజుగారికి దేవదేవి అంటే కొంచెం అభిమానం, సాఫ్ట్ కార్నర్ అనమాట. సరే దేవదేవి తప్పిడం ఏముంది, ఆమెను వెళ్ళనివ్వండి, వీణి మాత్రం పట్టి బంధించండి అన్నారు. వీణి మాత్రం పట్టి బంధించండి. సో తీసుకుని జైల్లో వేస్తే రేపు శిక్ష నిర్ణయిస్తామంట. ఆ రోజు రాత్రి శ్రీరంగనాథుడు ఆ రాజు యొక్క స్వప్నంలోకి వచ్చి, నేను సేవకునిగా ఆ పళ్ళ్యాన్ని తీసుకుని వెళ్ళాను, విప్రనారాయణుని తప్పు ఏమీ లేదు, అతను నిర్దోషి అని చెప్పి చెప్తాడు. అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ రాత్రికి రాత్రికి వచ్చి విప్రనారాయణుడికి ఈ విషయం చెప్తే, అప్పుడు విప్రనారాయణుడు తల గోడకేసుకుని మోదుకుంటాడని, అరే నేను నీచుణ్ణి, నేను ఈ నీచమైన ప్రవృత్తిలోకి దిగి ఈ రకంగా ప్రవర్తించడం వల్ల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు ఒక సేవకుడిలాగా వచ్చి వేశ్య ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి, ఆ భగవంతుణ్ణి ఆ స్థితికి దిగజార్చాను నా ప్రవర్తన వల్ల అని చెప్పి తల గోడ చేసుకుని మోదుకుంటూ విలపిస్తాడనమాట. విలపిస్తాడు. మరలా ఆ రోజు నుంచి జ్ఞానోదయమై ఆ భగవత్ సేవలో సేవిస్తూ ఆయన తరిస్తాడు విప్రనారాయణ. సో మనం కూడా ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఒక చరిత్రలో కథ ఒకటి ఉంది. మనం ఆధ్యాత్మిక జీవితానికి వచ్చాం, మన మీద తప్పులు చేస్తూ 24 గంటలు భగవంతుని స్థితిని దిగజార్చి మనం ఏదో రక్షింపజేసుకునేటట్టుగా మనం చేయకూడదు. మనల్ని రక్షించాలని చెప్పి ఆయన ఏదో సేవకుల్లాగానో ఇంకో రకంగానో ఇంకో రకంగానో లేకపోతే భక్తులు దిగజారి నాయన నువ్వు అపన్ చేయొద్దు ఇచ్చేసి వాళ్ళ స్టేటస్ని కూడా దించి ఇవన్నీ చేయకూడదు. మన ప్రవర్తన వల్ల భగవంతుని ఆ స్థితికి తీసుకురాదు. ఒకసారి అర్జునుడు అహంకారంలో ఉంటే కృష్ణుడు రథంలో తీసుకుని వెళ్ళాడంట ఆయన అహంకారం తొలగించాలని. కొంత దూరం వెళ్ళిన తర్వాత కృష్ణుడు చెప్పాడంట, హే అర్జున నాకు చాలా దప్పికగా ఉంది, కొంచెం నీరు తీసుకొస్తావన్నాడు. దగ్గరలో ఒక చిన్న పూరి గుడిసె కనిపించిందట, అక్కడికి వెళ్ళాడంట అర్జునుడు. వెళ్తే అక్కడ ఒక వృద్ధురాలు, పండు వృద్ధురాలు అనమాట. ఆమె కత్తులు నూరుతూ ఉందంట, మూడు కత్తులు. ఈ ముసలిది చచ్చేదానికి సిద్ధంగా ఉంది, మరి యుద్ధానికి వెళ్ళేదానికి సిద్ధమైన సైనికుల్లాగా కత్తులు నూరుతూ ఉంది అని అర్థం కాక ఆ వృద్ధురాలను అడిగాడంట, ఏమే ముసలిదానా, ఎందుకు ఈ కత్తులు నూరుతున్నావు అన్నాడంట. అంటే ఈ కత్తుల కథ ఏమి వింటావులే, దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. ఈ కత్తుల్ని చూశావు, ఇది ఎవరి కోసం నూరుతున్నానంటే, ఉన్నాడులే ఒకడు అర్జునుడంట, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఏదో భక్తుడు సకుడని కరుణతోటి రథసారథ్యం వహిస్తే వాడు అహంకారంతో వెనకాల కాలు మీద కాలేసుకొని కూర్చొని వెళ్తాడంట. వాడు కనపడకుండా కూడా వాడి తల తెగ నరకకుండా పోనా నేను ఈ కత్తితో. అర్జునుడికి చమటలు పడుతున్నాయి. అంటే భగవంతుడి దగ్గర సేవ తీసుకుంటాడా వీడు? వాడు కనపడకుండా కూడా వాడు తల తెగ నరకకుండా అందుకోసం నూరుతున్నాను ఈ కత్తి. అర్జునుడు, ముసల్దానా, మరి ఆ రెండో కత్తి ఎవరికి అన్నాడు. దాని కథ ఏం చెప్తావాలే, అది ఆ ద్రౌపది భగవ కష్టాలు ఎవరికి ఉండవు, కోరుకుంటేనే కష్టాలు వస్తాయి. ఎందుకు వచ్చామటికి, కష్టాలు అనుభవించడానికి వచ్చాము ఈ భౌతిక జగత్తుకి. కష్టాలు వచ్చినప్పుడల్లా భగవంతుడు ఏం చేస్తున్నాడో, ఏ విధంగా నిమగ్నమై ఉన్నాడో, ప్రేమించి ఉన్నాడో, ఆయన బుజిస్తున్నాడో, ఇవన్నీ ఆలోచించకుండా దుశ్శాసనుడు బట్టలు లాగుతూ ఉంటే కృషాన్ని పిలిచేదేనా? స్వామి ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచించాల్సిన బుద్ధి లేదా దానికి? ఏదో ఒకరోజు అది కనపడకుండా పోతుందా, దాని తల తెగనగట్టకుండా పోతానా, దానికోసం ఈ కత్తి. ముసల్దానా, మరి మూడో కత్తి ఎవరికి అన్నాడంట. దాని కథ ఏం చెప్తావులే, ఇది ఎవరికంటే ఆ యశోద ఎన్నో జన్మలు తపస్సు చేసింది కదా అని చెప్పి దేవదేవుడు పుట్టుక లేనివాడయ్యా, నా దేవుడు, నా దేవుడికి పుట్టుక లేదు కానీ అది కోరుకుంది కదా అని కరుణతోటి దాని ఇంటిలో పుడితే దానికేమన్నా బుద్ధి ఉందా? ఆడుకొని అలసి తొలసి వస్తే కడుపు నిండా పాలు తాగిస్తాల్సింది పోనిచ్చి సగం కడుపు నింపి పాలు పొంగితే ఏమైంది? పాలు పొంగుతున్నాయని చెప్పి స్వామి కడుపు పూర్తిగా నింపకుండా ఆయన కిందకు తోసేసి పొయ్యి మీద ఉన్నటువంటి పాత్ర దింపడానికి వెళ్ళిపోతుందా? దానికి ఏమన్నా బుద్ధి ఉందా అసలు? భగవంతుడు ఆగ్రహించి పూర్తిగా కడుపు నిండలేదని చెప్పి అది చినికినటువంటి వెన్న కొండ పగల కొడితే అబ్బో ఎక్కడో నేను ఆగ్రహం వచ్చింది, కోలు తీసుకుని కొట్టడానికి వచ్చింది నా దేవుణ్ణి, అది కనపడకుండా పోతుందా? కొట్టడానికి రావడమే కాకుండా సున్నితమైనటువంటి ఉదరము స్వామిది తాళ్లతో బంధించిందే ఆ యశోద, దానికేమన్నా బుద్ధి ఉందా? ఏదో ఒకరోజు అది కనపడకుండా పోతుందా, దాని తల తెగ నరకకుండా పోతానా నేను. అవ్వా నీళ్ళుంటే ఇస్తావు అన్నాడు. నీళ్ళు ఇచ్చిన తక్షణమే స్వామి గారు గొంతు ఎండిపోయింది. సో మనం భగవంతుని సేవించడం కోసం జీవుని యొక్క స్వరూపం భగవంతుని సేవించాలి. నాకేం చేశారు, నాకేం చేశారు, నాకేం చేశారు, అరే నువ్వు ఉండేది ఆయన్ని చేయించుకునేదానికి కాదు, నువ్వు ఆయనకు చేయడానికి ఉన్నావు, చేయడానికి ఉన్నావు. సో అందువల్ల మనం ఆయనకేం చేస్తున్నాం అన్నటువంటిది, ఏం చేయాలా అన్నటువంటిది, ఆ సేవలో సంపూర్ణంగా మనం ఎప్పుడైతే నిమగ్నమవుతామో అప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటివి ఏవి కూడా మనల్ని కల్పించవు, భ్రాంతి చెందము. సో అందువల్ల మనం అందరు వైష్ణవుల్ని, ఆచార్యుల్ని, గురు పరంపరని, భగవంతుణ్ణి ప్రార్థించాల్సింది. 24 గంటలు మీ యొక్క సేవలో కుంతీదేవి అంటూ ఉంది, స్వామి గంగ ఏ రకంగా ఆటంకములు లేకుండా సముద్రంలో ప్రవహించి కలుస్తుందో అదే రకంగా నా చైతన్యం ఏ రకమైనటువంటి ఆటంకములు లేకుండా నీ పాద పద్మాల మీదే నిమగ్నమయ్యేటట్టుగా అనుగ్రహించవయ్యా అని చెప్పి కుంతీదేవి ప్రార్థిస్తూ ఉంది. గంగ ఏ ఆటంకములు లేకుండా సముద్రంలో కలుస్తుంది. నా చైతన్యం కూడా ఏ ఆటంకములు లేకుండా నీ పాద పద్మాల మీద ధ్యానం ఉండేటట్టుగా అనుగ్రహించవయ్యా అని ప్రార్థపడుతుంది. మనం కూడా కొంత బ్రహ్మాండంగా ఉన్నాయా ప్రేయర్స్, మన అప్రిషియేషన్ కాదు, మనం కూడా ఆ రకంగా ప్రార్థించాలా, అడుక్కోవాలా, తపించాలా, నా స్వామి నా నన్ను కూడా నీ యొక్క సేవలో ఆ రకంగా నిమగ్నమయ్యేటట్టు అనుగ్రహించవయ్యా. ఎప్పుడైతే మనలో ఆ పరితాపాన్ని భగవంతుడు చూస్తాడో అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహానికి మనం పాత్రలం అవుతామో మనసు ఏం చంచలం లేదు, స్థిరంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం. లేకపోతే ఆ మనసు కామానికి లోబడి ఇటువంటి జంతువు కన్నా ఆయన ఇక్కడ బృహస్పతి గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు బృహస్పతి చాలా గొప్ప వ్యక్తి, ఆఫ్టర్ నేను సత్య గొప్పిన నథింగ్ యూజ్లెస్ లో, కానీ బృహస్పతిని దొరుకుతున్నాడు ఈరోజు, బృహస్పతిని దొరుకుతున్నాడు. అరే గురువు అయితే అయి ఉండొచ్చు దేవతలకి, ఈ సందర్భంలో తుచ్చం. చరిత్రలో మనం కూడా ఇటువంటివి చేస్తే ఎవరో ఒకరు ఆత్మ మీద రెడీ కూర్చొని ఉంటారు, ఆడ సత్యగోపినాథ్ పనికి మాలనాడు, ఈ పని చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మనం అవకాశం ఇస్తాం చరిత్ర మన గురించి గొప్పగా పెట్టుకునేదానికి మంచి ఛాన్స్ అనమాట. బృహస్పతి అంతటి పడిపోయారు, అరే ఆయన పడిపోయారు కాబట్టి మనందరం ఒక అవకాశం లభించింది. అదే ఒక ధర్మరాజునో ప్రహ్లాదునో ధ్రువుణ్ణో అధికారం అవకాశం ఉందా ఏమన్నా పోల్లెట్టు మాట అనడానికి ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. అన్న రోజు ఫినిష్ అయిపోయింది. అందువల్ల మనం ఏంటి అంటే మన తెలివితేటలు అవి ఇవి ఏవి మనల్ని కాపాడవు, ఏవి కాపాడవు. మన తెలివితేటలని చావు తెలివితేటలు అవి ఉద్ధరింపబడ్డానికి కాదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆ జోకు, అయ్యవారు పిల్లడు మర్చిపోయారు. ఒక అయ్యవారు తెలివైన ప్రశ్న పిల్లవాళ్ళని అడిగారంట, ఏంటది అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్లు, అయితే నా వయసు ఎంత అన్నాడంట. పిల్లలందరూ తెలముఖాలు వేశారంట. బెంగళూరు నుంచి తిరుపతి నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్లకి ఈయన వయసుకి ఏం సంబంధం ఉంది, చెప్పండి రా ఈ ప్రశ్నకు సమాధానం, నా వయసు ఎంత, తిరుపతి నుంచి బెంగళూరుకి 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంత అన్నాడంట. మళ్ళా ఒక పిల్లోడు చేయి పైకెత్తి సార్ నేను చెప్తానన్నాడంట. చెప్పబోయన్నాడు, మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. ఇప్పుడు అయ్యవారు తెలముఖం వేశాడంట. ఏమంటే పిల్లవాడు కరెక్ట్గా చెప్పాడనమాట, 48 సంవత్సరాలు అయ్యవారి వయసు. ఎట్లా సార్ మీ పిల్లవాడు చెప్పేసరికి ఆ అయ్యవారు తెల్లముఖం వేసి ఎట్లా నువ్వు కరెక్ట్గా చెప్పావన్నాడు. ఏముంది సార్, నాకు అన్నున్నాడు సార్, వాడు అంత పిచ్చోడు సార్, వాడికి 24 సంవత్సరాలు సార్, మీరు పూర్తి పిచ్చోడు సార్, మీకు 48 సంవత్సరాలు సార్. నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు అంత పిచ్చాడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చాడు, మీకు 48 సంవత్సరాలు. ఆ రకంగా చేస్తాను. సో మన తెలివితేటలన్నీ ఎట్లా ఉంటాయని, సో చరిత్రలో తెలివైనటువంటి వాళ్ళు శక్తివంతులు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా భగవంతుడి ముందు తూచామన్నమాట. హిరణ్యకశిపుడు తపస్సులో 10,000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. అమరుడు కావాలని కోరి కోరాడు. బ్రహ్మ చెప్పాడు, నాయనే అమరుని కాదు, నీకేమి ఇవ్వగలను వారు అన్నా, వీలు కాదన్నా. అది చాలా తెలివితేటలు ఉపయోగించి రాత్రి పగలు మృత్యు ఉండకూడదు. ఏ జంతువు చేత, ఏ దేవత చేత మృత్యు ఉండకూడదు, ఏ ఆయుధం చేత మృత్యు ఉండకూడదు, ఇంటి లోపల మృత్యు ఉండకూడదు, ఇంటి బయట ఉండకూడదు. రాత్రి కాదు పగలు కాదు, ఆడు కోరుకునేటప్పుడే భగవంతుడు నిర్ణయం చేస్తాడు. వాడు పిచ్చోడా, ఏ జంతువు చేత, మానవుడి చేత, దేవత చేత, నీ భూవాళ్ళకి అందనటువంటి రూపంలో వచ్చాను, నరసింహ, నన్ను నరుడని చెప్పడానికి లేదు, సింహం అని చెప్పడానికి లేదు, నీ తెలివికి అతీతంగా వస్తాను నేను. సో మన తెలివితేటలో మనం చాలా గొప్ప మోసగాళ్ళం అనుకుంటే భగవంతుడు మోసగాళ్ళకు మోసగాడు. ఆయన మనం మోసం చేయలేము. సో మీ చాలా తెలియగలరు, నీ ఊహకు అందని రూపంలో వస్తాను నరసింహ, ఊహించుకోలేదు. రాత్రి కాదు పగలు కాదు అన్నాడు. ఆ రెండిటికి మధ్యలో ద్విసంధ్య, సాయం సంధ్య వేళల మీద చంపుతానన్నాడు. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదన్నాడు. మధ్యలో గడప ఉంది, అది నా ఆసనం నేను చంపడానికి. ఆకాశం మీద కాదు, భూమి మీద కాదన్నాడు, కొడల మీద నిన్ను సంహరిస్తానన్నాడు. ఏ ఆయుధం చేత సంహరింపబడకూడదన్నాడు. అదే పిచ్చాడ, నిన్ను చంపడానికి ఆయుధం కావాలా,
వేలి గోళతో తీర్చి చెండాడతాను నిన్నన్నాడు. ఉగ్రం వీరం మహావిష్టం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. జ్వాలం ఉగ్ర రూపంలో ఆయన ప్రత్యక్షం. వారు తెలియజేసి ఏమయ్య తపస్సు ఏమైంది ఏమి తుచ్చం నల్లి నల్లి ప్రయత్నాలు పడే. సో అటువంటి తెలియగల వారి శక్తి సంపన్నుల్నే భగవంతుడు నల్లి నలిపిన నలిపేస్తే మనం నేను చేసేవన్నీ చేస్తాను చాలా టెక్నికల్ గా తప్పించేసుకున్నాం ఎగిరిపోతాం. సో మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది భగవంతుని యొక్క శక్తి యుక్తులు ఏంటి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మీకు తెలుసు కదా. లాస్ట్ ఒక్క నిమిషం చిన్న చర్చ ప్రాపిస్తాం. హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడంటే రావణాసురుడు వెళ్ళాడంట బలి చక్రవర్తి దగ్గర సలహా రాముడితో యుద్ధం చేయడానికి. మీ సలహా ఏంటి నేను రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను అన్నాడు. బలి చక్రవర్తి చెప్పాడంట నా సలహా యుద్ధం మానే అన్నాడు. అరే ఏదో పెద్ద సలహా చెప్పాడని ఇంత ఆశతో వస్తే యుద్ధం మానేయమంటారా ఏంటని. మరి నీదే నేను చెప్పే సలహా ఎవరనుకున్నావు సాక్షాత్ విష్ణువు శ్రీరామచంద్రుడు ఆయనతో యుద్ధం మానే అన్నాడు. లేదు లేదు మళ్ళీ ఆలోచించి చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్పాడంట నా సలహా నీకు ఎట్లాగూ నచ్చట్లేదు అది నీకు కనిపిస్తుంది అన్నాడంట. అక్కడ ఒక పెద్ద బంగారు కొండ కనిపించింది. ఎట్లాగా ఆ కొండ తీసుకుని లంకలో ఉపయోగించుకొని చెప్పుకుని ఆ సలహా నీకు ఇష్టపడలేదు. వీడు వెళ్ళి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తే కొంచెం కూడా అది ఎత్తలేకపోయాడు. శక్తి అంతా నిర్వీర్యం అయితే చెమటలు కక్కుతూ తిరిగి వచ్చేసారు. అప్పుడు బలి చక్రవర్తి వేళాకోళం ఆడడానికి అప్పుడే తీసుకెళ్ళి లంకలో పెట్టేసి వచ్చేసావా అన్నాడు. ఏంటి పెట్టేది దాన్ని అప్పుడు నేను ఒక ఇంచు కూడా పైకి ఎక్కలేకపోయాను అన్నాడు. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడంట అదేమనుకున్నావు బంగారు కొండ కదా అన్నాడంట. అరే పిచ్చోడా హిరణ్యకశిపుని యొక్క ముక్కు పొడకది అంత పెద్దదాన్ని ముక్కు పొడకగా ధరించినటువంటి హిరణ్యకశిపుని భగవంతుడు నల్లిని నలిపినట్టు నలిపేశాడు. ఇంకా ఆ దేవదేవునితోటి నీకు యుద్ధమే కదా పిచ్చోడా అని నవ్వితే వీడు చెవులు తూకులు పెడితే పరిగెత్తుకుంటూ లేకపోతే సో అటువంటి వ్యక్తులు అందరూ కూడా పోయారు. అందువల్ల మనం ఏంటి అంటే కపటము ఇవేమీ లేకుండా పవిత్ర భక్తి కోసం మనం ఆ సేవలు భగవత్ సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలా. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలన భక్తి రుత్తమం. అందువల్ల అటువంటి వాళ్ళందరూ పోయారు. హిస్టరీ చాలా మందిని చూసేసింది హిరణ్యకశిపుడు రావణాసురుడు ఎంతమంది. మనం వాళ్ళ ముందు నథింగ్ అనమాట. సింపుల్గా సరళమైన హృదయంతో ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలకు శరణాగతి పొంది సేవించి తరించడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ గ్రంథరాక్షి మద్భాగవతం కీ.